அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
அது நிவருத்தி. தெரியனந்த வரைக்கும் பிரவருத்தி அஜ்ஞானம், தெளிஸ்தே விஜ்ஞானம். தெளியப்படம் தப்பு காது, பிரதிவாடிக்கு அன்னி தெளிஸ்தே ஏன்டி. அக்னி முட்டுக்கூடாது அது தள்ளி செபுத்துது. எந்த முட்டுக்கூடாது அட்டாடு பிள்ளவாடு. చెప్పి 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 తల్లి విసిగెత్తిపోతుంది. తల్లి అలా బయటికి వెళ్ళినప్పుడు గబుక్కుని విడిళ్ళా నిప్పు పట్టుకున్నాడు లేదా కుక్కరిగిని ముట్టుకున్నాడు, చెయ్యగలింది, మళ్ళీ ముట్టుకోడు పొరపాటున. ఈ విధంగా భగవంతుడు సృష్టిలో ముందు ప్రవృత్తిని అంటే అజ్ఞానాన్ని సృష్టించాడు, తర్వాత అనుభవం ద్వారా విజ్ఞానం ఇచ్చాడు. కొన్ని అనుభవాలు, కొన్ని గురువు యొక్క సందేశాలు. అందువల్ల ప్రతి ప్రాణి కూడా ముందు ప్రవృత్తి కలిగిన వాడు అంటే అజ్ఞానం కలవాడు. వీడు జ్ఞానంలోకి వెళ్ళాలి, అదే సృష్టి యొక్క ధర్మము. చిట్ట చివరికి జ్ఞానం కూడా పనికిరాదు మళ్ళీ భగవంతుడిలో కలిసిపోవడానికి. జ్ఞానమపి సన్యాసినక నిరుక్తమితి ప్రోచ్యతే. జ్ఞానాన్ని సన్యాసులు ఏమన్నారు అంటే ఇది కూడా పలకడం అనవసరం, కొంతకాలం పైగా జ్ఞానం కూడా అనవసరం. జ్ఞానం ఒక స్థాయి వరకే పనికొస్తుంది, కొంత స్థాయి దాటకి జ్ఞానం కూడా అనవసరం. ఎందుకని, జ్ఞానముతో భగవంతుని యొక్క స్వస్వరూపం పూర్తి స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. అబ్బాయి ఇది వస్త్రము అన్నాడు గురువుగారు. అలాగండి గురువుగారు అని తెలివి తక్కువవాడు ఆ వస్త్రం గురించి ఆలోచించి చూసి వదిలేశాడు. కొంచెం తెలివైనవాడు ఈ వస్త్రం అంటే ఎలా వచ్చింది అని అడిగాడు. దారాలతోటి మగ్గం మీద వస్త్రం నేశారు నాయన అన్నట్టు ఆయన. ఈ దారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు ఇంకొంచెం విజ్ఞాని. ఈ దారం ప్రత్తి నుంచి వచ్చింది అన్నాడు గురుడు. మళ్ళీ పత్తి ఎక్కడి నుంచి వచ్చింది, మొక్క నుంచి వచ్చింది అన్నాడు ఆయన. మొక్క ఎక్కడ పుట్టింది, విత్తనం నుంచి పుట్టింది. ఈ బీజం ఎందులో పడింది, భూమిలో పడింది. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ప్రశ్న వెతుక్కుంటే ఈ జ్ఞానం సరిపోదు. అది అనుభవం, ఆత్మస్వరూపంలో తెలుసుకోవాలి. భూమి అంటే సత్తా ఉండుట. ఈ ఉండడం అనేది ఎప్పుడూ ఉంది, అది రకరకాల రూపాలు ధరిస్తోంది. ఆ సత్తా స్వరూపమే భగవంతుడైన జగన్నాథుని యొక్క దివ్యమంగళ విగ్రహం. ఆ విగ్రహం కూడా విగ్రహం కాదు, అది ఒక దివ్య జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి లేదు, చివరికి శక్తి తప్ప ఈ సృష్టిలో మరొకటి లేదు, అనంతమైన శక్తి. మాట్లాడుతున్నా, తింటున్నా, పనిచేస్తున్నా, ఇదంతా శక్తి. అటువంటి శక్తి స్వరూపం గురించి జ్ఞానంతో విచారించలేము. ఆ జ్ఞానంతో విచారించకుండా తన్మయత్వంతో భక్తిభావంతో పొందాలి. కాబట్టి చిట్ట చివరికి జ్ఞానాన్ని మించింది భక్తి స్వరూపం అని పరమ కూర్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు నారదాది మహర్షులకి ఇంద్రాది దేవతలకి చెప్పగా వారు ఆనందంతో ఒక క్షణం తన్మయత్వం చెందారు. సూతుడిదంతా నైమిషారణ్యంలో చెబుతున్నాడని చెప్పుకున్నాం. ఇత్యాకర్ణ్యాథ మునయః కూర్మ రూపేణ భాషితం విష్ణునా పునరేవేమం పప్రచ్చు ప్రణతాహరిం. కూర్మరూపధారి విష్ణువు యొక్క ఈ కథనమంతా విని మునులు హరిని పదే పదే స్తుతించి పునఃపునః ప్రణామాలు చేసి ఆ తర్వాత ఆయనను ఇలా ప్రశ్నించారు. అయ్యా, తమరిందాక ఒక విశేషం చెప్పారు, ఈ చరాచర జగత్తంతా ముందు ప్రకృతి తర్వాత ప్రవృత్తి అలా నివృత్తిలోకి వెళ్ళిందన్నారు. ఈ ప్రవృత్తి నివృత్తుల కంటే మూలమైన భగవత్ శక్తి ఉందన్నారు, అది భక్తితో పొందాలన్నారు. ఆ భగవంతుని యొక్క తత్వం చివరికి శక్తి అన్నారు. ఆ శక్తి అంటే ఏమిటి, శక్తి యొక్క రూపం ఎలా ఉంటుంది అనడగ్గా, శక్తి కర్మను బట్టి తెలుసుకోవలసిందే, శక్తిని ఎవరూ దర్శించలేరు. మాట్లాడుతూ ఉంటే వినవలసిందే కానీ ఆ మాట్లాడే శక్తి ఎలా ఉంటుంది, ఎవడికి కనపడుతుంది? ఒక ఆయన బస్తా ఎత్తాడు, ఆ బస్తా ఎత్తిన శక్తిని నువ్వు చూడలేవు, మనిషిని చూడగలుగుతున్నావు కానీ ఆ లోపల ఏముందో నీకేం తెలుస్తుంది. అంచేత శక్తిర్నదృశ్యతే, శక్తి కనిపించదు. అలా కనపడితే దాన్ని శక్తి అన్నారు, మళ్ళీ రూపం అంటారు. కానీ ఆ శక్తి పరాశక్తి అనే పేరుతో అప్పుడప్పుడు ఒక దివ్య మంగళ చిన్మయ మూర్తి అయి దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని కొందరు దేవి అన్నారు, కొందరు ఉమా అన్నారు, కొందరు కాత్యాయని అన్నారు, కొందరు గౌరీ అన్నారు, కొందరు అంబిక అన్నారు, కొందరు లలిత అన్నారు. అనగా ఋషులు మరింత ఆశ్చర్యపోయి కైషా భగవతీ దేవీ శంకరార్థ శరీరిణి శివాసతీ హైమవతి యథావత్ పురోహి పృచ్ఛతాం. ఓ మహాత్మా, చాలా అత్యద్భుతమైన విశేషం చెప్పావు. ఆ మంగళశక్తి దేవి దాక్షాయణి సతీ, ఆవిడ ఒకప్పుడు దక్షుడి కూతురు, ఒక్కొక్కప్పుడు హైమవతి అని సహస్రనామాలు చెబుతున్నాయి. దాక్షాయణి, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని అని. ఈ దాక్షాయణి అంటే దక్షుడి యొక్క కూతురు, దక్షుడి కూతురు ఎలా అయ్యింది. తర్వాత హైమవతి అని మరొకసారి అంటున్నారు, అంటే హిమాలయము యొక్క పుత్రిక. ఆ హిమవంతుని పుత్రిక ఎలా అయ్యింది. ఒకప్పుడు శంకరార్ధ శరీరిణి అంటున్నారు, శివుడి యొక్క అర్ధశరీరం అంటున్నారు. ఈ విశేషాలు తెలుసుకోవాలి, ఆ దివ్య శక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఆ అమ్మవారి యొక్క దివ్యలీలలు ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉంటాయి, తహతహలాడిస్తూ ఉంటాయి. ఉన్నది ఉన్నట్టుగా మేము నిన్ను అడుగుతున్నాం చెప్పు అని అడగ్గా, తేషాం తద్వచనం శ్రుత్వా మునీనాం పురుషోత్తమః ప్రత్యువాచ మహాయోగి ధ్యాత్వాస్వం పరమం పదం. ఆ మునుల ప్రశ్న అంగీకారం చేశాడు ఆయన. మహాయోగేశ్వరేశ్వరుడు పురుషోత్తముడు తన పరమపదాన్ని ఒకసారి ధ్యానించి చెబుతున్నాడు. అమ్మవారి గురించి అడిగితే అది అక్కడ గొప్పతనం చూడండి. అమ్మవారి గురించి అడిగితే ఏం చేశాడు, ధ్యాత్వాస్వం పరమం పదం, స్వీయమైన పరమపదాన్ని ధ్యానించి చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఆ శక్తి గురించి చెప్పాలి అంటే ఎటువంటి వాడైనా ఒక్కసారి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాలి. ధ్యానంలోకి వెళ్లకుండా శక్తి గురించి ఎవ్వరూ చెప్పలేరు. దేవతలారా వినండి, పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన పర్వతాన్ని సృష్టించాడు. ఆ పర్వతానికి సుమేరు పర్వతము అని పేరు. పురాపితామహేన ఉక్తం మేరు పృష్ఠే సుశోభనే రహస్యమేతద్ విజ్ఞానం గోపనీయం విశేషతః. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అతి సుందరమైన ఆ సుమేరు పర్వతం పైన ఒక రహస్యమైన విజ్ఞానం ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు చెప్పబోయే ఘట్టం రహస్య విజ్ఞానం, అది గోపనీయం, దాచాలి, అడ్డమైన వారికి చెప్పరాదు. ఎందుకు చెప్పకూడదు? ఎవడు నాస్తికుడో, ఎవడు శఠుడో మొండివాడో, ఎవడు దీని మీద విశ్వాసం లేకుండా ఉంటాడో, ఎవడు గురువుని ధిక్కరిస్తాడో, ఎవడు అజ్ఞానంతో ఇందులో ఉండే రహస్యాలను అర్థం చేసుకోలేక గేలి చేస్తాడో, అటువంటి వారికి దీనిని ఇవ్వకూడదు. ఇది భక్తి శ్రద్ధలు కలిగిన వారికి, దివ్య మంగళ స్వరూపులకు మాత్రమే ఇవ్వాలి, అందరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే పరమ మూర్ఖుడిని, వ్యసనపరుడిని, అజ్ఞానిని ఎటువంటి వాడినైనా పవిత్రం చేసే కథ ఇది. అటువంటి విశేషం చెబుతున్నాం విను. సుమేరు పర్వత ప్రాంగణం అంటే మేరు పర్వతం బంగారు కొండ అని పేరు. అంత బంగారు రంగులో ఉంటుందట ఆ కొండ. ఆ కొండ మీద సూర్యుడు కాంతి పడితే మెలమెలలాడే స్వర్ణం. ఆ కొండ పొట్టలో మణులు ఉన్నాయట, ఎన్ని రకాల నవరత్నాలు అందులోనే ఉంటాయి. అక్కడికి వెడితే మనం కష్టపడి ఏ షాపులోకి వెళ్ళి మోసపోక్కర్ లేకుండా కొనుక్కోక్కర్ లేకుండా తెచ్చుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలి. ఆ మేరుపర్వతం చుట్టూ సూర్యుడు నిత్యం ప్రదక్షిణం చేస్తాడు. ఎందుకంటే ఆ మేరుపర్వతం పొట్టలో బంగారు నిధులు, కనులు ఉన్నాయి. మంచు వల్ల అవి వెలికి తీయలేరట ఎవరూ. నవగ్రహాలు కూడా దాని చుట్టే ప్రదక్షిణ చేస్తాయి. మేరుం ప్రదక్షిణీం కృత్వా అని మీకు ఎప్పుడూ కూడా నవగ్రహాల గురించి వర్ణించేటప్పుడు మేరువుని ప్రదక్షిణం చేస్తున్నా అని చెబుతారు. అది మేరుపర్వతం, అది దేవభూమి. ఆ మేరుపర్వతం యొక్క శిఖరాగ్రం పైనుంచి మాత్రమే స్వర్గానికి దారి, మరుగు చోట నుంచి స్వర్గానికి లేదట. స్వర్గం వెళ్ళాలి అంటే మేరుపర్వతం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్లకుండా ఏ ఒక్కడికి స్వర్గానికి దారి తెలియదు. అది మేరుపర్వతం. ఆ మేరుపర్వత ప్రాంగణం మీద బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఒక దివ్య మంగళమైన అమ్మవారి విగ్రహం సృష్టించాడు. ఆ విగ్రహం ఎటువంటిదట? ఒక కోణంబున చూచుచుండగా మహాదివ్యోపమామూర్తియో సకలాధిష్ఠిత పార్వతీ సతీయ మెచ్చంగానగా వచ్చు. ఆ విగ్రహం చూడండి, బ్రహ్మదేవుడు తన దివ్య సంకల్పంతో ఒక మణి విగ్రహం సృష్టించాడు. పూర్తి బంగారుమయమైన విగ్రహంలో నవమణులు కూడా, నవరత్నాలు స్థాపితం చేసిన విగ్రహం. ఆ విగ్రహం బ్రహ్మ సృష్టి అండం కంటే బ్రహ్మదేవుడి ద్వారా అమ్మవారు తయారు చేయించుకుంది కావాలి. ఒక మూల నుంచి చూస్తే పార్వతీదేవి కనపడుతుందట, మధ్యలో చూస్తే సకల లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రదానం చేసే మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది. ఎలా దర్శనమిస్తుంది ఆవిడ? మామూలు లక్ష్మి కదా మధ్యలో కనిపించే లక్ష్మి. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమల చారు జలప్లుతాంగీ. రెండు దిగ్గజాలు ఈ భూమండలాన్ని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి, వాటిని అష్ట దిగ్గజాలు అంటారు. అందులో రెండు దిగ్గజాలు తమ తొండాలతో బంగారు కొండలెత్తి ఆ కొండలలో నుంచి దివ్యమైన జలం అమ్మవారి మీద, లక్ష్మి మీద పోస్తూ ఉంటే ఆ జలముతో స్నానమాడుతూ ఉంటుంది అమ్మ. అలా స్నానమాడుతూ పీఠం మీద కూర్చున్న లక్ష్మీదేవి యొక్క విగ్రహం మధ్యలో చెక్కబడి ఉన్నది. మరో పక్కన కద్రూజాంగదు తోడబుట్టు, శివుని యొక్క తోడబుట్టు, శివుడిలాగే తెల్లని శరీరం కలది, సంగీత సాహిత్య సరహస్య గోచరి జగన్మాత సరస్వతి. ఈ విధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మూడు రూపాలు ఆ విగ్రహంలో కనపడతాయట. ఎప్పుడో సృష్టి ఆరంభంలో సృష్టి నిర్విఘ్నంగా సాగడం కోసం బ్రహ్మదేవుడు అటువంటి దివ్యమైన మణిస్థగితమైన కనకమయమైన ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విగ్రహాన్ని మేరుపర్వతం మీద పూజించి అంబాయజ్ఞం చేశాడు. ఒకరోజు రెండు రోజులు కాదు, 1000 సంవత్సరాలు, సహస్ర సమమాసత, 1000 సంవత్సరాల కాలం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం కూడా రహస్యంగా చేశాడు. సృష్టి కార్యక్రమం కోసం చేసే యజ్ఞం కనుక జనాలందరినీ పోగేలా. వస్తే ఏం చేస్తారు వీళ్ళు? యజ్ఞం జరుగుతుంటే వీళ్ళు నేను ముట్టుకుంటాను, నా మధ్యలో దూరతారు వెళ్ళి. మన జనాలకు ఉత్సాహం ఎక్కువైపోవడం వల్ల ఏం చేస్తారో తెలియదు కనుక దేవతలను కూడా ఆయన నమ్మలేదు. ఎవరిని పిలవకుండా ఒంటరిగా చేసేట, కొన్ని ఒంటరిగా చేయాలి, కొన్ని జనాలతో కలిసి సామూహికంగా చెయ్యాలి. ఆ యజ్ఞం పూర్తయింది. ఆ తర్వాత అమ్మవారు సతీదేవి ఏర్పడింది. సతీదేవి శివుడి భార్య అయ్యింది, దక్షుడి కూతురై. ఆ తర్వాత ఆవిడ దగ్ధ అయ్యింది. మళ్ళీ హిమవంతునికి కూతురై పుట్టి హైమవతి, పర్వతరాజు కూతురు కాబట్టి పార్వతి అయ్యింది. అయ్యి పరమేశ్వరుడు అర్ధాంగి అయ్యింది. అలా అయిన చాలా కాలం తర్వాత ఆ మేరుపర్వతం మీద ఉండేటటువంటి విగ్రహం ఒకనొకప్పుడు దేవతలు తీసుకెళ్ళి గంగానదిలో స్నానం చేయిస్తున్నారట. ఆకాశగంగలో, గంగోత్రి అని పిలువబడే ప్రదేశంలో అక్కడ స్నానం చేస్తుంటే చే తప్పి ఆ గంగలో కొట్టుకుపోయింది అది. అలా గంగలో కొట్టుకుపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, మొత్తం మీద దేవతల చేతిలోంచి జారిపోయింది. దేవతలు హాహాకారాలు చేశారు. ఈ కొట్టుకుపోయిన విగ్రహం ఏమైపోయింది? నదులన్నీ వెతికారు వాళ్ళు. దేవతలు కదా, దివ్య శక్తులతో నదుల్లో కూడా ప్రవేశించగలరు వాడి. మనమంటే నదుల్లో వెళ్ళి వెతికితే తర్వాత మళ్ళీ మన వెతకడానికి ఎవరు వచ్చినా ఉపయోగం లే. అది వాళ్ళు దేవతలు కనుక మహానుభావులు తిరిగారు, వెతికారు, కనపడలేదు. నదీనాం సాగరోగత అని ప్రమాణం, నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయి కాబట్టి సముద్రంలోకి వెళ్ళిందేమో అని వెతికారు, అక్కడా కనపడలా. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దివ్యమైన విగ్రహం, భగవంతుడా నీవేమో సృష్టించావు, మేము తిన్నగా ఉండక ఆ విగ్రహం ఎక్కడుందో వెతుక్కుని దాన్ని ఆకాశగంగా జలాలతో అభిషేకిస్తూ ఉండగా అది పట్టుతో పడిపోయింది. ఏమైపోయిందో తెలియదన్నట్ట. బ్రహ్మ చిరునవ్వు నవ్వి, ఎవరికి అర్హత ఉంటే అక్కడికి ఎడుతుంది ఆ విగ్రహం, అమ్మవారు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి ఎడుతుంది, అందరి దగ్గరికి పెడుతుందా అన్నాడు ఆయన. ఆ కాలంలో సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉన్నదట. ఆ ద్వీపంలో పూర్వం మహారాజు గారు పరిపాలన చేసేవాడు. ఆయన గారికి ఒక కూతురుంది. ఆ కూతురు ఒకనాడు సముద్ర స్నానానికి వెళ్ళింది పర్వకాలంలో. పర్వకాలము అంటే గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవి చేయటం చాలా అద్భుతమైనటువంటి ఫలితంగా చెప్పారు. అలాగే పుష్కరాలలో చేసిన స్నానం, ఉత్తర భారత నదులు నువ్వు తీసుకొచ్చి దక్షిణ భారతంలో, దక్షిణ భారత నదులు ఉత్తర భారతంలో, ఇవన్నీ కలపడం శాస్త్రోక్త ప్రకారం కలపాలి, ఏదో మనం తూతూ మంత్రంగా చెప్పుకోకపోవడం కాకుండా. ఇవన్నీ మహాఫలితాలు. అందువల్ల ఈ అమ్మాయి పర్వకాలంలో, చంద్రుడి యొక్క గ్రహణ కాలంలో పట్టు స్నానం, విడుపు స్నానం రెండూ చేయడం కోసం సముద్రంలోకి వెళ్ళింది. సముద్రం మధ్యలో ద్వీపం గనక వాళ్ళది. స్నానానికి వెళ్ళి సంకల్పం చెప్పుకుని వస్తోంది పైకి. పరమ భక్తురాలు, అమ్మవారి యొక్క భక్తురాలు. అమ్మవారి సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే హఠాత్తుగా కాలికి ఏదో తగిలిందిట. ఏమిటా అని చూసింది. ఒక అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం అది. నవరత్నాలు స్థాపితం చేయబడిన త్రిమాత్రాత్మకమైన దివ్యమైన విగ్రహం చూచి ఆవిడ కళ్ళు జిగేలు ఉన్నాయి. బ్రహ్మానందం కలిగింది. ఇక్కడ రెండు రకాలు వ్యక్తులు, రెండు రకాలట. ద్రవ్యమయ జీవులు, ఆనందమయ జీవులు. ద్రవ్యమయ జీవులకి గనక మీరు ఏదన్నా ఇస్తే అవి బాబు బంగారం విగ్రహం బాబో అని వాడికి గుండెలు పగిలిపోయి ఆనందంతో చేస్తాడు వాడు. వాడికి ఎంతసేపు ఆ విగ్రహంలో బంగారమే వెండో కనపడుతుంది. ఆనందమయ జీవులకి ఏ విగ్రహం అయినా, మట్టి విగ్రహం అయినా అందులో పరమాత్మే కనపడతాడు. వాళ్ళకి అది విగ్రహం కాదు, సాక్షాత్తు పరమాత్మ. ఈవిడ ఆనందమయ స్వరూపిణి గనక ఆ మంగళ విగ్రహంలో నవరత్నాలు, బంగారం కనపడల, కాంచనం కనపడల, జగన్మాత దర్శనమిచ్చిందట. హర్యక్షవాహన హంసవాహన యోచు దర్శనం బిచ్చెంది దాని ప్రీతి. ఒకవైపు సింహం మీద అంటే పార్వతి, మరొక వైపు హంసవాహనం మీద అంటే సరస్వతీదేవి, మరొక పక్కన పద్మవాహన యోచు పద్మం మీద కూర్చుని అంటే లక్ష్మి, దర్శనం బిచ్చెంది దాని కపుడు. ఆ రాజకుమార్తెకి దర్శనమిచ్చింది. ఒకవైపు చూస్తే మూడు కళ్ళు కనపడుతున్నాయి, నల్లని శ్యామల వర్ణం కనపడుతుంది ఒక రకమైన, అది నలుపు అంటే నలుపు కాదు, నీలం అంటే నీలము కాదు, ఒక రకమైన స్నిగ్ధ వర్ణం, నునుపైన కాంతి. మరో పక్కన బంగారం, మరో పక్కన తెల్లని కాంతి. సప్త రజస్తమో గుణాలు, త్రిగుణాలు ఈ విగ్రహంలో కనపడుతున్నాయా అన్నట్టుగా ఉంది. అగ్నిహోత్రుడిలో ముండి మూడు మంటలు అన్నట్టుగా ఉంది ఆ విగ్రహం. ఆ కాంతి, ఆ రూపం, ఆ జ్యోతులు ఇవన్నీ చూచి ఆవిడకి ఆనందం కలిగి బ్రహ్మానందంతో కళ్ళు మూసుకుని ధ్యానం చేసింది. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణహస్తాం అణిమాదిభిః ఆవృతాం మయూఖైః అహం ఇత్యేవ విభావయే భవాని. ఎర్రని కళ్ళు, ఆ కళ్ళు కూడా కరుణాతరంగిత, అందులో కరుణ అనేటటువంటివి చుళ్ళు తిరుగుతున్నాయి, అంటే దయాస్వరూపంతో కూడిన కళ్ళు. కొంతమంది కళ్ళు చూస్తే కళ్ళు కావి ఒట్టి కుళ్ళు అన్నారు. ఆ కళ్ళు చూస్తే భయం కలుగుతుంది మనకి, దిక్కుమారిన నేత్రాలు. అందులో ఆవిడ కళ్ళు దయ చిందుతాయి, జాలిని చిందుతాయి, అలా జాలిని చిందుతున్న కళ్ళవి. ఒక చేతిలో పాశం, ప్రేమమయమైన పాశంతో బంధిస్తుంది ఆవిడ, మామూలు తాడు కాదది. మరో చేతిలో అంకుశం, ఏనుగుని పొడవడానికి ఉపయోగించేదానికి అంకుశం అని పేరు. ఈ అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం మనలో ఉండే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అనేటటువంటి ఇంద్రియాలను అణిచివేసే అంకుశం. ఇవే ఏనుగులంటే మదపుటి ఏనుగులు, అటువంటి అంకుశం. మరో దాంట్లో పుష్పబాణం, పువ్వులే బాణాలు. అరవింద వసోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ అన్నారు. అమ్మవారి చేతిలో ఐదు పుష్పబాణాలుంటాయి. ఏమేమిటా పుష్పబాణాలు? అరవిందం తామర పువ్వు, అశోక పుష్పం రెండవది. అశోక వృక్షాలకి ఈ కలియుగంలో పువ్వులు లేకుండా పోయాయి. సీతాదేవి అశోకం కింద శోకించటం వల్ల అది ఇక పువ్వులు పూయడం మానేసింది. కానీ చక్కగా అశోక వృక్షానికి కూడా పూర్వం సువాసనతో కూడిన చిన్న చిన్న పువ్వులు ఉండేవి. అంచేత రెండవ బాణం అశోకం, మూడవది చూతం మామిడి, నాలుగవది నవమల్లిక, అప్పుడే వికసిస్తున్న మల్లె పువ్వు, నిన్న పెంట మీద పారేసిన మల్లె పువ్వు కాదు. నీలోత్పలం, ఐదవది నల్ల కలువు పువ్వు, ఎంత నీలంగా ఎంత బాగుంటుందో. ఈ ఐదు బాణాలు ఆవిడకి దగ్గర ఉంటాయట, పువ్వులే బాణాలు. ఆవిడ బాణాలు పువ్వులు అయితే ఆవిడ బాణం వేస్తే అవతలవాడు ఎంత మెత్తబడిపోతాడో చూడండి. మరో చేతిలో చెరుకు విల్లు ఉంటుంది, అంటే మామూలు విల్లు కాదు, చెరకు తీపి విల్లు అన్నమాట. ఆవిడ చుట్టూత అణిమ లఘిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం, వీటిని అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులు ఉంటాయి. ఇంత అయిపోవచ్చు, చిన్న పిల్లాడైపోవచ్చు, పెద్ద విశ్వరూపం ధరించవచ్చు, ఆకాశంలో తేలికగా ఎగరచ్చు, బరువైపోవచ్చు. ఇవన్నీ కూడా అష్టసిద్ధుల యొక్క లక్షణాలు. అవి ఆ తల్లి చుట్టూత మమ్మల్ని సేకరించు తల్లి, మమ్మల్ని కూడా నీ పాదసేవ చేసుకొని అని వెంపర్లాడతాయట. మీరెంత అంటుంది ఆవిడ, అష్టసిద్ధులు ఆవిడ దగ్గర అంత తేలిక తిరుగుతాయి. ఒక్క సిద్ధి మన దగ్గర ఉంటే ఈ లోకం అంతా ప్రసిద్ధికి ఎక్కచ్చు మనం. అటువంటి సిద్ధులు ఓ తల్లి మమ్మల్ని అనుగ్రహించు అంటాయట. అటువంటి అణిమాదిభి ఆవృతామయూకై, ఆ కిరణాల్లాగా చుట్టూ తిరుగుతూ ఉంటుందట. అటువంటి ఆ భవానిని నేను భక్తి శ్రద్ధలతో, నేనే ఆవిడ, ఆవిడే నేను అనే తన్మయత్వంతో ధ్యానం చేస్తున్నానని ఆ రాజకుమారి ధ్యానం చేసి ఆ విగ్రహం పట్టుకెళ్ళింది. తన దీపం మధ్యభాగంలో అద్భుతమైన మందిరం కట్టింది, అక్కడ ప్రతిష్ఠ చేసి భక్తి శ్రద్ధలతో అర్చించేదట. ఒకరోజు రెండు రోజులు, రోజు షట్కాల పూజ చేసిందట ఆవిడ. ఆరు కాలాలు, మనం ఒక్క పూట సంధ్యావందానికి గురువుగారు నేను ఆరింటికి లేవలేను, పోను లేకపోతే ఏడింటికైనా చేయవయ్యా, అప్పుడు లేవలేను, ఎనిమిదింటికి లేచి చేయవయ్యా, అప్పుడు హడావుడండి, స్కూల్కి వెళ్ళాలి లేదా వ్యాపారానికి వెళ్ళాలి, ఓరండి దొంప దగ్గర స్నానం చేసి కనీసం 10 గాయత్రి చెప్పించు, తప్పదంటారా, పోని ఒకటి చెప్పించు, పోని ఒక్కదాని బదులు దండం పెట్టుకుంటే చాలదా అంటాడు వీడు. అప్పుడు వీడికి దండం పెట్టగానే దేవుడు దండం ఇస్తాడు, యమదండం. అంచేత ఈ మనిషి ఇంత అజ్ఞాని, ఎప్పటికప్పుడు తన సాధన నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రాజకుమారి ఆరు కాలాలు పూజించింది ఆవిడ అదృష్టం రాజకుమారి అవడం. నాకే గనక మీరంతా తలకో క కాస్త కూడబెట్టి ఏదో 10-25 లక్షల పేర వేసేస్తే హాయిగా అన్ని మానేసి కూర్చుని పురాణాలు చెబుతూ పొద్దున సాయంకాలం దాకా జపం చేసుకుందాను. మీరు అనుగ్రహించరు నాకు ఈ జపం చేసుకునే అవకాశం రావడంలా. అంచేత ఆ యోగం అన్నా పడితే బాగుండు. హాయిగా మధుసూదన్ రావు గారు నేను కలిసి తిరుపతి పాదయాత్ర పోయేవాళ్ళం పెద్ద తిరుపతి. ఇప్పుడేమో సెలవుల కోసం గింజుకు తెలియక వస్తున్నాం. సరే ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ రాజకుమారి గనక మహైశ్వర్య స్వరూపిణి గనక జగన్మాతృని దేవతని ఇంట్లో పెట్టుకుని 6 కాలాలు ఉదయం 6 గంటలకి మళ్ళీ 9 గంటలకి 12 గంటలకి సాయంకాలం మళ్ళీ 6 గంటలకి మళ్ళీ 9 గంటలకి అర్ధరాత్రి 12 గంటలకి అర్చన చేసేదట. ఈ విధంగా షట్కాల పూజలు చేసుకుంటూ ఆనందంగా నిద్ర మళ్ళీ లేచేది ఆవిడ. నిజమైన ఆరోగ్యవంతుడికి 4-5 గంటలు నిద్ర చాలు. మనకు అన్ని వాత కఫాది రోగాలు పీడింపడం వల్ల 12 గంటలు నిద్రపోయినా 50 గంటలు నిద్రపోయినా అలసట తీరదు మనకి. నిద్రే నిద్ర. బద్ధకస్థుజోలబాడు ప్రారంభంబు. బద్ధకం కలిగిన వాణ్ణి ప్రారంభ కర్మ జోల పడుతుందిట. అప్పుడు వాడిని అలా నిద్రలో ఉంచుతుంది. లేవరా బాబు అంటూనే ఉంటాడే, ఇంకొక పావు గంట బాబు అంటాడు. అది బద్ధకం, వాడి జన్మ ప్రారంభం. అది వాడిని పట్టుకు పీడిస్తుంది అన్నమాట ఆవిడ. అటువంటి ప్రారంభ కర్మకు అతీతురాలు. అలా పూజ చేసింది, సంవత్సర కాలం అలా పూజ చేసింది. ఆ కాలంలో ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఓంకార క్షేత్రం ఉన్నది, మీకు అందరికీ తెలుసు. నర్మదా నదీ తీరంలో ఉన్నది. ఓంకారం నుంచి ఉజ్జయినికి 3-4 గంటలు ప్రయాణం ఉంటుంది. ఆ బస్సు వాడిని బట్టి, ట్యాక్సీని బట్టి నడిచి పెడితే ఏదో ఒక 25 రోజుల్లోనో 20 రోజుల్లోనో లేకపోతే 10 రోజుల్లోనో వాళ్ళ శక్తిని బట్టి వెళ్ళవచ్చు. ఇలాంటి రాక్షస ప్రయాణం చేయగలిగిన వాళ్ళు 2 రోజుల్లోనే వెళ్ళవచ్చు. దైవ భయం చేసుకుని వెళ్ళిపోతారు హాయిగా. ఇలాగా ఆ ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నదీ తీరంలో ఒక చిన్న కుగ్రామం ఉన్నదట. ఆ కుగ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి యజ్ఞదత్తుడు అని పేరు. ఆ యజ్ఞదత్తుడికి సంతానం లేదు. సంతానం లేక ఆతడు పొందిన బాధ అంతా అంత కదా. అతనికి ఏకైక పత్ని ఉన్న ఒక్కగానొక్క భార్యతో కలిసి సంతానం కోసం వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, దానాలు అన్ని అనుష్ఠానం చేశాడు. ఆయన చేశాడు విసిగెత్తిపోయాడు. ఒక్కటి సంతానం కలగట్లేదు. ఎందుకంటే చేసినప్పుడు చివరి ఎక్కడో ఈ హోమం వల్లైనా వస్తుందా అని ఎక్కడో కొంత అవిశ్వాసం ఉండేదిట. దాంతో మొత్తం ఫలితం అంతా శూన్యం అయిపోతూ ఉండేది. మంచి జీడిపప్పు, కిస్మిస్, ద్రాక్ష వేసి ఆవు పాలతో అత్యద్భుతంగా ఎక్కడ నీటి చుక్క కలవకుండా పాయసం చేశాం. అంతా అయిపోయింది. పొరపాటున పంచదారలో రవ్వంత ఉప్పు కలిసింది. ఈ పాయసం ఏమైపోతుంది? మొత్తం విరిగిపోతుంది. కొండెడు పాలు కాచాడు కష్టపడేవాడు. రవ్వే ఇంత పిసరు విషం పడింది డ్రాప్. ఏమవుతుంది మొత్తం? తాగిన వాడికి వస్తా జెండాపై కప్పరాదు. మేము ఇంత కష్టపడి జపం చేసాం, వ్రతం చేసాం, ఉపాసనలు చేసాం, పారాయణ చేసాం అంటే ఎక్కడో వస్తుంది రవ్వ. ఆ రవ్వతో ఈ అవ్వ మొత్తం పాడైపోతుంది. అలాగే ఈయన ఏదో మరి దోషం, కర్మయోగం, ఆయనకి సంతాన యోగం లేకుండా పోయింది. ఇలా ఉండగా ఒకనాడు ఆయన పొద్దున్నే లేచి ఆ యజ్ఞదత్తుడు యాగశాలలో ఆ పాత బూడిది ఉంటుందిగా నిన్నటిది, అది తీసేసి కొత్తగా మళ్ళీ యజ్ఞంలో చితుకులేసి నిప్పు పుట్టించాలి. అందుకని ఆ మండపం లోపలికి అడుగుపెట్టాడు. యాగ మండపంలో సరిగ్గా యజ్ఞ వేదిక మధ్యలో ఆ బూడిద మధ్యలో ఓ చిన్న కుర్రాడు ఒకటి దర్శనమిచ్చాట. ఓ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు నాకు మళ్ళీ. అబ్బో ఎర్రగా ధగధగధగలు ఆడిపోతున్నాడు ఆయన. అసలు ఆ కుర్రవాడిని చూస్తే చాలు ముద్దు ముచ్చట్లో చేస్తున్నట్టు బుల్లి బాలుడు. ఈయనకు ఆనందం కలిగింది. ఎవరు హో ఈ చుట్టుపక్కల ఈ కుర్రాన్ని పడుకోబెట్టారు నడిచాడు. ఎవరున్నారు అక్కడ? ఎవరూ లేరు, ఎవరూ తెలియదు. మొత్తం మీద ఈ పిల్లవాడిని తీసుకెళ్లి భార్యకి ఇచ్చాడు. యజ్ఞకొండంలోంచి పుట్టాడు వీడు. అయోనిజుడు వీడు, మహానుభావుడు, అగ్ని హోత్రుడిలో ఉన్నాడు. వీడికి ఏం పేరు పెడదాము అని అనగా వాడి చెవులకి బంగారపు కొండలాలు ఉన్నాయట. ముక్కు దగ్గర చిన్న ఒడ్డు కింద కనబడుతుంది ఇక్కడ. అంటే వాడు భవిష్యత్తులో మంచి భూస్వామి అవుతాడనమాట. ఒడ్డు కింద అంటే ఒడ్డు కిందని కాదు, ఆ ముక్కు కొనలా కనపడుతుంది. ఒడ్డు కిందలా, ధాన్యం కిందలా. మెడలో పెద్ద సువర్ణహారం, చేతికి సువర్ణ ఘంటా కంకణం, కాళ్ళకి గండ పెండేరంతో ఉన్నాడు. ఐశ్వర్యంతో ఉన్నాడు కనుక వీడు శ్రీధరుడు అన్నారట వాడు. వాడు ఐశ్వర్యంతో పుట్టాడు. అలా వాడిని తీసుకొచ్చి పెంచారు. ఎంత లాలన చేశారంటే వాడిని. సహజంగా తల్లిదండ్రులకి పిల్లలంటే ఇష్టం, అందులో లేకలేక పుట్టిన పిల్లలంటే మరీ ఇష్టం. అసలు ఇక సంతానం కలగదనుకున్నప్పుడు యజ్ఞగుండం నుంచి పుట్టడం వల్ల ఈ కుర్రాడి మీద వాళ్ళకి వ్యామోహం ఎక్కువైపోయిందిట. కన్న ప్రేమ కన్న మిన్నయౌ పెంచిన ప్రేమ ఎంచు పలుకు విబుధులెప్పుడు. పండితులు అంటారట కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అని. అందుకే దేవకి వసుదేవుల కంటే నందుడికి యశోదకి ఒక రవ్వంత ఎక్కువ కృష్ణుడి మీద ప్రీతి పెంచారు కనుక. అలాగని ఎవరు తక్కువ వాళ్ళు కదా, అంతా మహానుభావులే వాళ్ళు. వీళ్ళకు కూడా ఈ పిల్లాడి మీద ప్రేమ. ఎక్కడ బయట మాత్రం పెంచిమైన పిల్లాడంలా సొంత పిల్లాడి కిందే చెప్పుకునేవారు, చాలా ప్రేమగా చూసేవారు. అలిగితే వీళ్ళు అలిగి కూడా వాడిని బతిమాలి బామాలి పాలిచ్చి తిండి పెట్టి వాడిని తెగ ప్రేమించారు. పెద్దాడయ్యాడు మనవాడు, ఉపనయనం చేశారు, విద్యాభ్యాసానికి వేశారు. వీడి దురదృష్టం చదువు ఎక్కింది, చదువుతో పాటు పక్కదారులు పెట్టాడు వీడు. ఓ పక్కన వేదాధ్యయనం చేస్తున్న నోటితోటి మరో పక్కన శృంగార చర్చ చేసేవాడు, ఓ పక్కన సంధ్యావందనం చేస్తే చేత్తోటి మరో పక్కకు వెళ్ళి పేకాటరాయుడయ్యాడు, జూద చర్చ చేశాడు. ఇదేమిటో తెలియదు కానీ దిక్కుమాలు కూడా సహజంగా మంచి పవిత్రమైన వృత్తిలో ఉండవలసిన వాళ్ళకి దుర్వ్యసనాలు అంటుకుంటూ ఉంటాయి. అది కూడా వాళ్ళ ప్రారంభ కర్మ, ఏదో తెలియని కర్మ అన్నమాట. ఆ కర్మ అంటుకోకపోతే వీడిని సృష్టిలో కూడా పట్టుకోలేడు, అంత గొప్పవాడైపోతాడు. అలాగా ఇతడికి కూడా క్రమేపీ వ్యసనాలు. అదృష్టవశాత్తు విద్యలో మాత్రం ఆరితేరాడు, మంచి పండితుడయ్యాడు. బాగా పాండిత్యం వచ్చింది వీడు. గురుకులం నుంచి స్వస్తి చెప్పబడిన తర్వాత ఇంకా క్రమేపీ విద్య గురించి పట్టించుకోవడం మానేసి ఎలాగో వచ్చేసిందిగా చదువు. అందుకని బ్రాహ్మణ ఆచారంపు పరిహాసకము చేయు ద్యోతవాద్య గీతవాద్య వినోదకేళితగులు. బ్రాహ్మణాచారం అంటే పరిహాసం చేసి ఎప్పుడు చూసినా సంధ్యావందనమని సంధ్యావందనమని సంధ్యకి వందనం చేసేవాడు ఒక ఆవిడ ఉండేది అక్కడ. గీతం పాడేవాళ్ళు వినోద క్రియలతో ఉండేవాళ్ళతో కూడా వెళ్ళి బ్యాండ్ మేళాలు ఆడి గానాభజానాల్లో కాలక్షేపం చేశాడు. పాషండ షండ దుర్భాషలావర్తించు నాస్తికులతో చెల్లిమి పాటించుచుండు. భయంకరమైన దుర్భాషలాడుతూ నాస్తికులతో స్నేహం చేస్తూ దేవుడు లేడు, వేదం లేదు, దెయ్యం లేదు, ఇవన్నీ చదివాను కదా, వాటిని చూస్తే నాకు పెద్ద ఏం అనిపించట్లా, అసలైన బ్రహ్మానందం ఇందులో ఉందని వాడట శుభ్రంగా పేకదాగా పుచ్చుకుంటే తెలియనటువంటి మత్తులో ఆనందం ఉందనుకున్నట్టు. పాప కొడుకు ఏదో అయోనిజుడు మహానుభావుడు యజ్ఞగుండంలోంచి వచ్చాడు, వీడేదో గొప్ప అడుగుతాడు ఉద్ధరిస్తాడు అనుకున్న తండ్రికి వీడు చదువు అయిన తర్వాత ఇలా మారిపోయేసరికి 10 మందికి బోధించవలసిన వాడు అవన్నీ మానేసి వేరే చోటికి పోతూ ఉంటే ఆ తండ్రికి బాధ కలిగింది. బాధ కలిగి కొడుకుని మందలించలేడు, లేక లేక కన్నటువంటి కొడుకు ఎలాగ చెప్పలేడు, తల్లి అసలు చెప్పనివ్వదు. ఆ కొడుకు ఎలాంటి వాడైనా ఆ కొడుకుని పెంచిన మమకారం కొద్ది వాడికి పొద్దున్నే సద్దన్నం పేకదాకా పెట్టి, ఆ పూర్వం సద్దన్నం తినేవారు అంచేత మంచి మొద్దుల్లో బలంగా ఎద్దుల్లో ఉండేవారు. ఇప్పుడు సద్దన్నం పోయి దిక్కుమాలని టిఫిన్లు కాఫీలు, లేచి లేవగానే ఒక చెంబెడు కాఫీ తాగుతూ ఉంటే గ్యాస్ అంతా కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత వీడి జీవితం అంతా ఇబ్బంది, ఆ ఆరోగ్యాలు అవి మారిపోయి ఏం చేస్తుంది దిక్కుమాలని నాలుక, నాలుకని చీలికలు చెయ్యాలంటాడు అందుకే ఒక్కవి. సరే ఈతగాడు మాత్రం పొద్దున్నే లేచి లేవగానే ముఖం కడుక్కుని ఆ మాత్రం సద్దన్నం ఏదో 4-5 కొంచాలు సద్దన్నం తినేవాట. రాత్రి వండిన అన్నం పొద్దున్న అంత టేస్ట్గా ఉండేదట. పోరు ఇప్పుడా పొద్దున్న వండితే మధ్యాహ్నానికి వాసన, మందు తిండిది అప్పుడు కామందు తిండిది. అందువల్ల మంచి ఆరోగ్యంగా ఉండేవాడు. అందులో కూడా ఏం చేసే బ్రాహ్మణ్ణి పిలిచి అన్నానికి అందులో నెయ్యి పొయ్యకపోతే ఏ నెయ్యి పొయ్యలేదని మండుతాడు, అగ్నిహోత్రుడులో నెయ్యి పోస్తే మండుతాడు. అలాంటిది వీడు శుభ్రంగా నెయ్యి పోసుకొని ఆ మాత్రం ఊరగాయ ముక్క కూడా నంచుకొని శుభ్రంగా పెరుగుతో సద్దన్నం తిని ఆ తర్వాత ఆటలకి పోయేవాడు. ఇలా ఉండగా ఒకనాడు కొడుకు మీద బెంగ పట్టేసుకుంది తండ్రికి. గంగా నది దగ్గరికి వెళ్ళాడు. యథా ప్రత్యూష సమయే గంగాం భసి సుసాధువక. అలా సూర్యుడు ఉదయించే సమయం ప్రత్యూష సమయానికి సాధువులతో కలిసి ఈ మహానుభావుడు గంగా స్నానం చేయడానికి వెళ్ళాడు. మెట్టు దిగుతూ ఉంటే వరద వస్తోంది. అప్పుడే మణికర్ణికా ఘట్టంలో హఠాత్తుగా కాలు జారిపోయింది, లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన వాడు మళ్ళీ అడ్రస్ లేకుండా అయిపోయాడు. ఆ యజ్ఞదత్తుడు కాస్త గంగాదత్తుడు అయిపోయాడు. ఎవడికి ఎప్పుడే మృతి వస్తుంది? అయితే గంగలు అలా మరణించిన వాడికి ఎప్పుడు శుభమే. హాయిగా సుఖంగా కొడుకు దగ్గర ఓంకార క్షేత్రంలో ఉండవలసిన వాడు గంగానదికి స్నానానికి పోయాడు, యాత్రకని పోయాడు, గంగలో స్నానం చేసి కొట్టుకుపోయాడు. సుఖంగా ఇంట్లో ఉండలేకని కొందరు తెప్పారు. అయినా సరే అదృష్టవంతుడని కొంతమంది అన్నారట. ఎందుకని? ఉన్న చోటే ఉండుంటే ఎలాగైనా చావు తప్పదు, చచ్చేదేదో. యాత్రలకు పోతూ పోతూ కొడుకు మీద బెంగ కొద్ది అలా పోయాడు. సంధ్యావందనాలకి వాటికి తీర్థయాత్రలకిని వెడుతూ వెడుతూ గంగలో చచ్చాడు. అంచేత అతనికి మోక్షమే అని కొంతమంది అన్నారు. గంగలో చావు ఎలాగైనా మృత్యువుకి ఆ మృత్యువు మోక్షం ఇస్తుందని చెబుతారు, లేదా శుభలోకాలు ఇస్తుంది. అతను అలా పోయాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ తీర్థయాత్రకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు వచ్చి భార్యతో అన్నారట, మీ ఆయన గంగలో జారిపడేని. భర్త చావు తెలిసిన వెంటనే ఆవిడ నర్మదా నదిలోకి స్నానానికి వెళ్ళి ముక్కు మూసుకుని యోగాభ్యాసం తర్వాత తన భర్త చచ్చిపోయిన చోటు వెళ్ళిపోవాలని తలుచుకుని శరీరం విడిచిపెట్టింది. నిజమైన భార్యకి భర్తృ మరణం వినగానే అనాయాసంగా మరణం వస్తుందట. వాళ్ళు భర్త వెళ్లే లోకాలకు వెడతారట. బలవంతంగా చావక్కర్ల, వాళ్ళు ఊ అంటే ప్రాణం పోతుంది. ఈ లోకంలో రెండు చెప్పారు. పతివ్రతలకి భర్త నామస్మరణంతో మోక్షం వస్తుందని, శిష్యులకి గురువును తలుచుకున్నంత మాత్రం చేతనే మోక్షం వస్తుందని. ఈ రెండు చాలు. ఆ రెండింటిని విశ్వసించక కలియుగంలో చాలా మంది భ్రష్టులు అయిపోతారు. ఎన్ని విశిష్ట కర్మలు చేసినా అంతే, ఇంతే, ఇంతకంటే సూక్ష్మం లేదు. ఇదే మొత్తం పురాణాల సారమంతా. అయిన అజ్ఞానం మనం పట్టించుకోవట. సరే, ఆవిడ అలా మోక్షానికి పోయింది. ఇక తల్లి పోయిందిగా, తల్లి లేడు, తండ్రి లేడు, అదుపులో పెట్టేవాళ్ళు లేరు. ఈ యజ్ఞదత్తుడి యజ్ఞవాటిక జోద గృహంగా మారింది మన శ్రీధరుడికి. ఇంట్లో పెట్టేశాడు మాకు మొత్తం మీద. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసారు శుభ్రంగా, పొద్దున సాయంకాలం కదలక్కర్లేదు, కూర్చునేవారు. ఉఫ్ఫని హోమాగ్ని నూదనొల్లడుగా అని జోదం బుకై సొమ్ము ప్రోదిసేయు ఉఫ్ఫని. హోమాగ్నిని ఊదేవాడు కాదు, కానీ జూదం ఆడేవాళ్లతోటి డబ్బు పోగేసి ఉఫ్ఫు ఉఫ్ఫు అని వేడకోనవాడు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఇంటికొచ్చిన అతిథులకు రవ్వంత భిక్ష పెట్టలేదు కాని పేకాటరాయుళ్ల కోసం పిండి వంటలతో భోజనం పెట్టించాడు. పెళ్లి చేసుకుంటాం మా అమ్మాయికి లేక ఇల్లు కట్టుకుంటామని వచ్చిన వాడికి రవ్వంత ఇవ్వలేదు గాని ఈ డబ్బంతా పట్టుకెళ్లి పేకాటలో ఓడిపోయి వాళ్ళ పాలు చేశాడు. ఎవరైనా అంతే, మహానుభావులకు ఒక గజం దానం చేయలేకపోతే అది వాళ్ళ డబ్బులాగే జోదగారులు పాలైపోతుంది, పిల్లలు పాడు చేస్తారని శాస్త్రం నేను చెప్పలేదు బాబోయ్, శాస్త్రం చెప్పింది, సహజం ఇది. ఈ విధంగా మొత్తం మీద వాడు మొత్తం కొంపంతా గొల్ల చేసేసాడు. చివరికి ఇల్లు కూడా తాకట్టు పెట్టాడు. ఇల్లు తాకట్టు పెడితే ఇంట్లో వాళ్ళు గెంటేశారట, ఇంత పూర్వం దాకా మీ అందరినీ ఇంట్లో పెట్టి భోజనం పెట్టించి ఆడుకోవడానికి ఇల్లు ఇచ్చాను, తాకట్టు పెట్టగానే నన్ను గెంటేస్తావా అని అడిగట్ట మిత్రుణ్ణి, పొమ్మన్నాడు వాడు. అప్పుడు స్నేహితులు అంటే ఏమిటో తెలిసింది. ఆ ఊళ్ళో ఉండలేడు, తిండి పెట్టే దిక్కు లేదు. వీడికి ఒక మిత్రుడు కనపడ్డాడు. వీడిలాగే పేకాట్లో కుక్కలాగా గృహం చుట్టూ తిరిగి అన్ని నాశనమైన మరో బ్రాహ్మడు వాడిని వెంట పెట్టుకుని ఊళ్ళో ఉండలేనరా, ఎక్కడికో పోదన్నాడు అని. అప్పుడు జ్ఞానోదయం అయ్యింది వాడికి. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన తు మూర్ఖాణాం నిద్రయా కలహేనచ. ఈ లోకంలో అందరికీ కాలం గడుస్తోంది, మీకు గడుస్తుంది, నాకు గడుస్తుంది, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి గడుస్తుంది, ప్రపంచానికి అందరికీ కాలం గడిచిపోక తప్పదు. కానీ మహాత్ములు కావ్యశాస్త్ర వినోదేన, కావ్యాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు వీటిని చర్చ చేసుకుంటూ కాలం గడుపుతారు. వాళ్ళ కాలం ఇలా గడుస్తుందట, ఈ పవిత్రమైన కథలతో, భగవన్ నామస్మరణతో. మరి మూర్ఖులకి కాలం ఎలా గడుస్తుంది? వ్యసనేన తుమూర్ఖాణం. మూర్ఖులకి పేకాటతోటో తాగుడుతోటో మరో వ్యసనంతోటో కాలక్షేపం, సిగరెట్ కాల్చడం. ఒకవేళ వ్యసనాలకు డబ్బులు లేవు లేదు కుదరదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారట? నిద్రయ్యా గాఢంగా గుర్రూ గుర్రు గుర్రూ గుర్రు నిద్రపోతారు. నిద్రతో నిద్ర లేచినప్పుడు ఏం చేస్తారట? కళ్ళకే పక్కవాడితో గొడవ ఎంతసేపు, ఎప్పుడు తగాదా పట్టుమి బిడదంపల దగ్గర. ఈ విధంగా వ్యసనములతోటో నిద్రతోటో తగాదాలతోటో కాలక్షేపం చేస్తారు మూర్ఖులు. కావ్యశాస్త్ర వినోదంతో కాలక్షేపం చేస్తారు మహాత్ములు. ఇప్పుడు అతడికి ఆ శ్లోకం గుర్తొచ్చింది, ఇంకా జీవితంలో వ్యసనం జోలికి పోరాదు. మిత్రమా, మనిద్దరం ఒట్టు పెట్టుకుందాం, ఒక్కసారి శాస్త్రాలు గుర్తు తెచ్చుకుందాం అనుకున్నారట. అదృష్టం, చదివినవన్నీ వాళ్ళు గుర్తున్నాయి. ఆ ఆనందంతో చక్కగా భగవతి జగన్మాత అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ బయలుదేరారు. అమ్మవారి యొక్క దివ్య నామస్మరణం, ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి శివ, ఈ విధంగా జగన్మాత దివ్య నామాలని కీర్తించుకుంటూ అడవుల్లో పోతున్నారు. అవి కేకారణ్యాలు, భయంకరమైన సింహ శరభ శార్దూల భల్లూక కోల ఖడ్గ గజ గవయాది మృగాల కాలవాలమైన భయంకర వనభూమి. వనభూమిలో పావన భూమిగా భావించి వెళ్ళిపోతున్నారట వాళ్ళు. మామూలు వాడికి అది వనం, వీళ్ళకి భగవతి యొక్క నామం వల్ల పావనం. ఏం భయం లేదట, ఎందుకని కూడా అమ్మవారు ఉందని ఒక నమ్మకం వచ్చింది ఇప్పటికీ. ఎవరికైనా ఒక్కోసారి అంతే, భ్రష్టత్వం నుంచి శిష్టత్వంలోకి వెడతారట, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెడతారు. మీరు ఎప్పుడన్నా చూడండి, వ్యసనపురులకి భక్తి వచ్చిందే ఇక వాడంత గొప్పవాడు ఉండేవాడు, రాక్షసుడు అనమాట. అప్పుడప్పుడు మీరు రాక్షస శబ్దం వాడుతుంటారని ఏమనుకోకండి, రాక్షస శబ్దం శ్రేష్ఠతా వాచకం. జపం చేయడానికి దేవతలు పనికిరారు, రాక్షసుడు అనాలి జపం చేయడంలో. నామం చెప్పడానికి దేవతలు పనికిరారు వాళ్ళు, సుకుమారులు, తాగడానికి తినడానికి తప్ప. రాక్షసులే జపం చేస్తారు, రాక్షసులే నామం చేస్తారు, రాక్షసులే పాదయాత్ర చేయగలరు, అన్ని వాళ్లే. కానీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవతలు అవ్వాలి, అక్కడ తర్వాత మాత్రం వాళ్ళు రాక్షసత్వం ఉండకూడదట. అందుకని ఎవడన్నా గొప్ప ధారణ చేశాడనుకోండి, అబ్బా ధారణలో రాక్షసుడండి అనాలి, పురాణం చెప్పడంలో రాక్షసుడండి అనాలి, జపం చేయడంలో రాక్షసుడు అనాలి. అదనమాట, భక్తిలో మొండితనంలో రాక్షసత్వం రావాలి. వ్యసనపురులకి భక్తిలోకి వస్తే అలాంటి రాక్షసత్వం వస్తుందనమాట, అంటే మొండి పట్టుదలు వస్తుంది. ఆ పట్టుదలతో చేస్తారు వాళ్ళు, అక్కడ గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు. అలాగే వీళ్ళు కూడా తిండి లేదు, మంచినీళ్ళు దొరకడంలా, ఒక పండు ఇచ్చేవాడు లేడు, కాఫీ పోసే దిక్కు లేదు, అయినా భగవన్నామం మానకుండా చేసుకుంటూ పోతూనే ఉన్నారట వాళ్ళు. ఇలా అడవిలో 3 రోజులు తిండి తెప్పామా అని తిరిగారు వాళ్ళు. ఒకనాటి మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక భయంకరమైన చెంచు పల్లెకి వచ్చారట. భిల్లి భిల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరి ఝిల్లి హరిశరభక కిటి మల్ల అద్భుత కాక ఘోక మయమగు నడవిల్. అక్కడ భిల్లి బోయవాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు, ఆడుబోయేవారు. ఆడవాళ్ళు కూడా చించతలు ఎలా ఉంటారో తెలుసా? ఆ గిరిజన స్త్రీలు నిరంతరం జంతువులతో పోరాడి వేటాడి ఆ పచ్చి మాంసము ఎండు మాంసము తిని స్ట్రాంగ్ అయిపోయారట, దృఢ శరీరాన్ని వాళ్ళు. వాళ్ళ ఒకళ్ళు కొడితే నాకు ఒకటి వాళ్ళు 25 మంది డామ్, అది పరిస్థితి. అటువంటి కఠినమైన శరీరం, పాషాణ తుల్యమైన కాయంకల పిల్ల స్త్రీలు ఉన్నారు. ఆ పిల్ల స్త్రీలకి 6 అడుగుల ప్రమాణంతో కూడా తిరుగుతూ ధనుస్సు రుపుతూ తిరుగుతున్న భిల్లులు, మొగుళ్ళు ఉన్నారు, మగవాళ్ళు. ఆ బోయ స్త్రీలు బోయవారు, లులాయక అడవులలో తిరిగే మంచి అడవి గేదెలు అంటారు వాటిని, అవి పాలిస్తే 80 లీటర్లు సులగ్గా ఇచ్చేస్తాయి అవి. ఆ పాలు తాగడం వల్లే ఆ కోయవాళ్ళు అంత బలంగా ఉన్నారు. మనవాళ్ళు తెస్తున్నారు పొద్దున్నే పాలు, అవి పాల అది వాళ్ళ పోస్టర్ తాగిన పాలు. అవి గేదెలు ఆవులు అన్నిటికీ వాళ్ళ పోస్టర్లతో తక్కిన తిండేది. ఆ పాలు తాగడం వల్లే మన వాళ్ళు పొద్దున్నే పాలు తాగి తగ్గని అపనీతి ఇని దెబ్బని పాడుతున్నారు. కారణం ఏమిటి? అంత పూర్వం జగదేక వీరుడు అతిలోక సుందరి వాళ్ళ పోస్టర్ తిని పాలు ఇచ్చింది, అది అదనవాడి ప్రభావం. ఆ వాళ్ళ పోస్టర్ వల్ల ఆ పాల వల్ల వీడికి ఈ నామం పొద్దున్నే. ఆ పాలు తాగిన తర్వాత ఒంట్లో ఓపిక ఇలాగే ఉంటుంది, పాలు తాగానండి నాకేం ఓపిక లేదండి అంటున్నావు అంటే అది కారణం. చక్కగా గేదెల్ని ఆవుల్ని మేపాలి ఆనందంగా, ఆ పాలు తాగాలి. అటువంటి లులాయనములు ఉన్నాయి, భల్లుక ఎలుగుబంట్లు ఉన్నాయట అక్కడ. ఎలుగుబంటి ఒక్కటి పట్టిందంటే ఇక అంతే సంగతి. పని పాములున్నాయి, ఖడ్గ ఖడ్గమృగం నుదుటింత కొమ్ము ఉంటుంది, అదో పోటు పొడిచిందంటే అంతే సంగతి. పిల్లి పిల్లలు లాయక భల్లుక పని ఖడ్గ గవయ బలిముఖ. కొండముచ్చులున్నాయి అక్కడ, నల్లని మూతులు కలిగినవి, ఎందుకని బలిముఖాలు అన్నారు వాటిని. చెమరి ఎప్పుడన్నా గుళ్ళతో చెమరి చామరం వేస్తారు తెల్లని ఈకలో, అవి చెమరి మృగం యొక్క తోక అన్నమాట, తోక యొక్క కుచ్చు. ఆ తోక కుచ్చు కలిగినటువంటి మృగాలని చెమరీ మృగాలు అంటారు. ఆ చెమరీ మృగాలు ఉన్నాయి. జిల్లి అడవి ఈగలు, ఇంతంత ఈగలట, ఈగలు జమ్మని ఎగురుతాయి. ఆ ఈగల రొద చెవిలో పడితే చెవులు పూడుకుపోతాయి, మనకి చెవుడు వస్తుంది, అంతంత ఈగలున్నాయి. హరి సింహాలున్నాయి. శరభక ఎనిమిది కాళ్ళు గల మృగాలను శరభ మృగాలు అంటారు. సింహాలను కూడా చంపుతాయట అవి, ఇప్పుడు లేవు చచ్చిపోయాయి. మన జనాలు మృగాలను చంపేస్తున్నారు. పూర్వం సింహం వస్తుందో పులి వస్తుందో అని మనం భయపడేవాళ్ళం, ఇప్పుడు ఈ మనిషి వస్తాడేమో అని బోన్లో ఉండేటటువంటి జూల్లో ఉండే పులులు ఏడుస్తున్నాయి. కిటి మల్ల, కిటి అంటే అడవి పంది. అడవి పందుల్లో కూడా శ్రేష్టమైన పందులు, ఒక్కొక్క పంది అమ్మ నాయనో కత్తి పెట్టి పొడిస్తే కత్తి తిరిగేటట్టుందిట, అటువంటి పందులు. అద్భుతమైన కాక కాకులు, ఘూక గొడ్లగోబలు, వీటితో నిండిన మయమగునడవిన్. ఆ అడవిలో ఆ చెంచు పల్లెకి చేరారు ఇద్దరు. ఓరే నాయన ఇక్కడికి వచ్చామంటారు, ఆయన మనకేమిట్లే కొంచెం బాగా బలమైన వాళ్ళు కూడా కదా, భయం లేదనుకున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారు అట కోయవాళ్ళు, ఓరి బాటసారులరా, ఓరి తెరువలులార రెండు, ఓ బాటసారులరా రండి రండి, మిమ్మల్ని బంధిస్తాం, మీ దగ్గర ఉండే మూటాముళ్ళే దోచుకుంటాం, తండి అని ఆ కత్తులు కటారులు దుయ్యబోతే వీళ్ళన్నారట, అయ్యల్లారా దోచుకోవడానికి మా దగ్గర ఉన్నదేమున్నాయి, ఈ కట్టుగొడ్డలు తప్ప అన్నారట. ఓహో మస్కా కొట్టిపోదాం అనుకుంటున్నారేమో, కుదరదు, ఇదిగో ఈ ఆయ వేళ్లలో ఎర్రగా ఉన్నాయన దగ్గర చెవులకి కొండలు వాడికి పుట్టుకుతూ వచ్చేవి, మెడలో హారం, చేతులు కంకణాలు, కాళ్ళకి గండపెండేరు ఉన్నాయి, ఇవి బంగారం కదా అని కానీ అవునవునండి, మీరు దోచుకోవలసిన అవసరం లేదు. మీ ఊళ్ళో ఎవడైనా ఒక బ్రాహ్మడు ఉంటే వాడికి దానం ఇచ్చిపోదాం అనుకుంటున్నాం, అనవసరం తగదా, ఎందుకు మీరు వెళ్ళి ఎవడన్నా తీసుకురండి అన్నారట. వాళ్ళు కూడా ఏమిటో ఒక్కొక్కసారి తెలియకుండానే మనసు కొంచెం కరుగుతుంది. వాళ్ళ నాయకుడు దొంగాడున్నాడు, వాడిని పంపిద్దాం, వాడికి బ్రాహ్మణ వేషం వేసి అనవసరంగా వీళ్ళని చంపడం ఎందుకు, వీళ్ళు ఇస్తూ ఉంటున్నారు కదా అని. ఆ దొంగల నాయకుడి పేరు వినాయకుడు, వినాయకుడు అని పేరెట్టినందుకు దానికి తగ్గట్టుగా వారి గారి పెద్ద పొట్ట కూడా ఉన్నది. పొట్ట కాదది ఒక చెత్త బుట్టగా అని అన్నారు. అది పొట్ట కాదు, చెత్త బుట్టలా ఉంది, ఇది దుంపదేగ. అంత పెద్ద చెత్త బుట్ట లాంటి పొట్ట వేసుకుని ఉన్నటువంటి ఆ వినాయకుని దగ్గరికి వెళ్ళి ఆయనకి చెబుదామని, వీళ్ళు మీరు ఇక్కడే ఉండండి, పారిపోయారా మీ ప్రాణాలు దక్కవు అని వెళ్ళారట. నాయక అడవిలో ఇద్దరు యువకులు కనపడ్డారు, వాళ్ళ దగ్గర మంచి నగలున్నాయి, మామూలు నగలు కావు, కాళ్ళకి వాళ్లలో ఒక పురుషుడికి గండపిండేరు, ఒక్కొక్కటి కనీసం 25-30 కాసులు ఉంటుంది, చేతులకి కంకణాలున్నాయి, చెవులకి కుండలాలున్నాయి, ఇవన్నీ కలిస్తే 50-60 వరకు తులాల బంగారం మీకు దొరకచ్చు, మెడలో పెద్ద హారం ఉంది అదొక్కటి చాలు 40-50 తులాలకి. మేము వాళ్ళని చంపుదాం అనుకునే లోపు బ్రాహ్మడు ఎవడన్నా ఉంటే దానం ఇస్తామని వాళ్ళే అంటున్నారు. నీవే ఓ జంతెప్పోగేసుకుని వీళ్ళు అనవసరంగా హింసెందుకు, వాళ్ళని చూస్తే బ్రాహ్మణులో ఉన్నారు, అనవసరంగా చంపితే బ్రహ్మహత్యా పాపం కదా అని వచ్చామనగానే ఆ నాయకుడు భగ్గుమన్నట్ట. వారు మూర్ఖుల్లరా, చంపి తెచ్చేదానికి దానం అడుగుతారా, మనం దానం పుచ్చుకోవడం ఏమిట్రా అన్నట్ట. లేదు నాయక, గోటితో పోయేదానికి గొడ్డలెందుకు వెళ్ళమన్నారు. ఆ నాయకుడు వెంటనే సర్లే కానిద్దామని మెడలో జంతెప్పో గోటు వేసుకుని కత్తి ఒకటి వేసుకుని బయలుదేరాట. ఈలోపు అనుకోకుండా ఒక స్త్రీమూర్తి ఈ ఇద్దరు యువకులు ఉన్న చెరువు దగ్గరకు వచ్చింది. ఆ చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు పుచ్చుకోవడానికి వస్తుందట. ఆ స్త్రీమూర్తిని చూసి వీళ్ళు గబుక్కుని పక్కకి తప్పుకోబోతుంటే, ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, చాలా ప్రమాదం, ఇది వినాయకుడని పేరు కలిగిన ఒక మహాభయంకరుడు క్రూరుడు కిరాతుడు నివసిస్తున్న పల్లె, వాడి పరిపాలనలో ఉంది, వాడు దొంగ, ఎవరినైనా ప్రాణం తీసేస్తాడు, పారిపోండి అందట. లేదమ్మా పారిపోతాం ఇంతకీ నువ్వెవరివి అని అడిగితే, నేను ఓంకార క్షేత్రం దగ్గర షణ్ముఖుడు అని పేరు కలిగిన ఒక ఆయనకి చెల్లెల్ని, చిన్నప్పుడే మా అన్నయ్య జోదగృహాలు పెట్టి పోయాడు వాడు, పేకాట రాయుడు వాడు. వాడు వెళ్ళిపోగానే మా అమ్మ నాన్న గుండె బెంగతో మరణించారు. ఆ తర్వాత ఈ దొంగాడు నన్ను అనాథగా ఉన్న ఎత్తుపోయి పెంచాడు, తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు, నాకు అది ఇష్టం లేదన్నదట. అప్పుడు ఈ శ్రీధరుడి పక్కనే ఉన్నాడు ఆ షణ్ముఖుడు అన్నవాడు, అయ్యి బాబాయ్ నువ్వు నా చెల్లివా, చిన్నప్పుడే పేకాటలో పడి ఇళ్ళు వదిలిపోయాను, నువ్వు ఏమైపోయావో తెలియదు తల్లోయ్ అని చెప్పేసి అప్పుడు పొంగుకు వచ్చిందిట. రక్తస్పరిశ అంటారు, ఎప్పటికైనా ఒక్కోసారి దుఃఖం పొంగుకు వస్తుంది. ఆ చెల్లెల్ని పట్టుకుని ఏడ్చాడు. ఆవిడ, మీరు పారిపోండి లేకపోతే ఆ దుర్మార్గుడు వస్తాడంటే నీకేం పర్వాలని నిన్ను రక్షిస్తాం, పక్కనే ఉండమన్నారట వాళ్ళు. ఇంతలో వచ్చాడు ఆ వినాయకుడని పేరు కలిగిన మహాభయంకరుడైన దొంగల నాయకుడు. వాడు ఎలా ఉన్నాడు వాడు, పాతాళ్ళ గహ్వరం బనబోలు నాసికయును, పాతాళానికి వెళ్ళి ఒక బిలంలో ఉందట, ఏవి ముక్కురంధ్రాలు, అంత పెద్ద పెద్ద ముక్కు అనమాట వాడు. ఆ ముక్కుతో మరి ఏమి పిలుస్తాడో తెలియదు వాడు, కానీ అంత పెద్ద భయంకరమైన పెద్ద పొట్ట బండరాళ్లలా కనిపిస్తున్నది. చేతులు కావు, కురచగా బలంగా గుండ్రంగా ఉన్నాయి. అంజనాద్రియ అన్నట్టుగా ఉన్నది వాడి శరీరం. కాటుక కొండను కొండ ఉంటుంది, నల్లని కొండది. ఆ నల్లని కొండ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్నట్టుగా ఉన్నాడు గురువుగారు. అంత ఒరిజినల్ కలర్లో ఉన్నారన్నమాట. ఆ కళ్ళు నిత్య మదుపానం వల్ల మదించి ఎరుపెక్కి ఉన్నాయి. జుట్టు కాదది, ఈతాకులు పెట్టినట్టుగా ఉన్నాయి. ఈతాకులు చూసారు మీరు, పొడుగ్గా పదునుగా ముట్టుకుంటే గుచ్చుకుంటాయి, ఈతాకులు పరిచినట్టుగా ఉన్నాయట. ఏవి ఆ జుట్టు, గగురు వారుతుంది. జుంజురువారు ఈగల బోలు మీసంపు కట్టు, జుమ్ జుమ్ అని వాలేటటువంటి నల్లని ఈగల్లో ఉన్నాయి ఆ మీసాలు కలిగి. ఈ విధంగా వాడు 7-8 అడుగుల పొడుగుతో భయంకరాకారుడై చేతిలో ఒక శూలం, మరో పక్కన కత్తి ఒరలో పెట్టుకుని జందెప్పుగోడు తగిలించుకుని వస్తున్నాడు. అలాంటి ఆ నీలాకారుణ్ణి, కిరాతకుణ్ణి చూచారు వీళ్ళు. అయ్యా తమరేనా అండి, మా దగ్గర దానం పుచ్చుకోబోయే బ్రాహ్మణోత్తములు అన్నారు. అవును నేనే, ఇవ్వండి దానం ఇస్తానన్నారట మీరు ఎక్కడని, కాస్త బొబ్బలు పోసుకోండి అన్నారు వీళ్ళు. స్నానం ఇంటి దగ్గరే చేశానన్నట్టు. అయ్యా చేసినా మేము దానం చేసేటప్పుడు స్నానం చేయడం న్యాయం, కాస్త స్నానం చేసిరండి మా నియమం. ఒరే మిమ్మల్ని ఏదో దానం ఇస్తున్నారు కదా అని క్షమిస్తున్నాను, ఈ చలిలో స్నానం ఏమిటి అన్నట్టు వాడు. స్నానం చేయండి బాబు, ఏమనుకోకండి, ఇవి ఇచ్చేసి పోతాం మమ్మల్ని ఏం చేయకండి అన్నారట. వాడు నీటిలో దిగి దిగ్గానే అడుగు నుంచి ఈదుకుంటూ వచ్చి కాళ్ళు బుచ్చుకు లాగేశాడు ఆ షణ్ముఖుడు అన్నవాడు. వాడు లాగి లగ్గని డామను పడ్డాట. పడగానే ఆ మెడ మీద కాలు వేసి బలంగా అదిమి కదలకుండా తొక్కిపట్టేశాట ఈ శ్రీధరుడు. ఒక 2 నిమిషాలు గిలగిలగిలగిల శబ్దాలు వచ్చాయి. ఆ తర్వాత గిలగలలేదు, గలగలలేదు. కాసేపటికి ఆ శరీరం చక్కగా తెలియదు పైన. ఈ విధంగా ఆ కిరాతకుణ్ణి మాయోపాయని కనుక మాయావుల యందు మాయి అయి ప్రవర్తింపవలే అనే నీతిశాస్త్రం ప్రకారంగా మాయావిని మాయతో మట్టు పెట్టారు. ఆ తర్వాత ఇంకెక్కడ ఉండకూడదు, ఆ కిరాతకులు వస్తారని ఈ అమ్మాయి ఈ షణ్ముఖుని చెల్లెల్ని కూడా వెంట పెట్టుకుని, పద్మముఖి అని పేరు ఆవిడికి, అటువంటి ఆ పద్మని వెంట పెట్టుకుని అక్కడ నుంచి మహావేగంగా ముందుకు వెళ్ళిపోయారట. సాంఖ్యానాం పరమం సాంఖ్యం బ్రహ్మ విజ్ఞానముత్తమం సంసారార్ణవమగ్నానాం జంతూనామేకమోచనం. సాంఖ్యశాస్త్రంలో పరమ సాంఖ్య జ్ఞానమని, ఉత్తమ బ్రహ్మ విజ్ఞానమని, సంసార సముద్రాన్ని దాటించేటట్టుకు ఏక మంత్రం మోచక స్వరూపమని, అంటే సంసారమనే సముద్రం నుంచి బయటపెట్టి జ్ఞానమిచ్చేదని ఈ పేరు కలిగిన అమ్మవారి యొక్క దివ్య పాదాలు అప్పుడు వారికి దిక్కయ్యాయి. లేకపోతే ఆ చీకట్లో ఆ కేకారణ్యంలో మానవ మాత్రుడు నడవగలడా? అమ్మవారి పాదాలను వాళ్ళు ఏమనుకున్నారు, సాంఖ్య జ్ఞానస్వరూపం. ఎటువంటి కష్టాల్లో నుంచైనా బయటకి తీసుకెళ్లే దివ్యమైన పవిత్రమైన పాదం అది. ఆ పాదం సంసార సముద్రాన్ని దాటిస్తుంది. ఈ అడవి దాటించడం ఒక లెక్క. యాసామాహేశ్వరీ శక్తి జ్ఞానరూప అతిలాలస వ్యోమ సంజ్ఞాపరాకాష్ఠ సేయం హైమవతి మత. మేము సంసారం అనే అరణ్యం దాటించే జగన్మాతని ధ్యానిస్తున్నాం. ఏ జగన్మాత జ్ఞానస్వరూపిణియో, అతి లాలసయో, ఆకాశమంతా వ్యాపించి ఉంటుందో, పరాకాష్ఠాస్వరూపిణియో, ఒక మహేశ్వరి అనే శక్తితో ఉంటుందో, అటువంటి హైమవతికి నమస్కారం. ఈ కష్టంలోంచి బయటపడాలి అనుకుంటూ వాళ్ళు బయలుదేరారు. ఆ పగలు ఆ రాత్రి ఏకబిగిన నడిచారు. నడచి 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 చిట్ట చివరికి ఉజ్జయిని నగరం చేరారట. అది ఉజ్జయిని, కాళికాదేవి యొక్క దివ్యక్షేత్రం. మహంకాళేశ్వరుడి దివ్య ప్రదేశం అది. ద్వాదశ జ్యోతిర్లింగ పీఠాలలో ఒకటి అది. మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు అక్కడ. మహాకాళీ పేరుతో ఉన్నది జగన్మాత అక్కడ. ఆ క్షేత్రం దివ్యమైన ఉజ్జయిని క్షేత్రం చేరారు. ఏ దేవి నామంబునే వేళ్ళ జపియంప సంసార బంధముల్ సమసిపోవు. ఏ దేవి దివ్య పాదాంభోజముల్ నిత్యముల్ సేవింప అఖిలార్థ సిద్ధి కలుగు. ఏ దేవి నామంబునే వేళ విన్నను భవబంధమోచమై శివము కలుగు. అట్టి దేవేరి మహాకాళీమతల్లి నిత్య సంతుష్ట జగదేక చిన్మాత్ర పరిపంథి ప్రాణహలాహలస్థాపిత కంఠదేశ ఆదేశ సంక్లేశ సతతాక్లేశ మహోల్లాస దివ్యమంగళ రూపం బుదర్శనం బిచ్చే. ఏ దేవి యొక్క దివ్య మంగళస్వరూపాన్ని ఒక్కసారి చూచినంత మాత్రం చేత సంసార బంధాలు తొలగిపోతాయో, ఏ దేవి దివ్య నామాన్ని ఒక్కసారి స్మరిస్తే భయంకరమైన పాపాలన్నీ పటాపంచలైపోతాయో, ఏ దేవిని ఒక్కసారి అమ్మా అని ఆర్తితో పిలిస్తే సకల కష్టాలు వాటంతట వే తొలగి సుఖాలు ప్రాప్తిస్తాయో, ఏ దేవి పాదపద్మాలు ఒక్కసారి సేవిస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదో, అదిగో అటువంటి దేవి నిరంతరము కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చే తల్లి, ఉల్లాసాన్నిచ్చే తల్లి. తన ఆదేశంతో ఏ దేశమైనా కేశవ ఆది దేవతలనైనా సరే ఒక అదుపులో పెట్టే తల్లి ఉన్న మహాకాళి యొక్క ఆలయ ప్రాంగణం దగ్గరికి వీరు చేరారు. ఆ ఆలయానికి నమస్కరించారు. అక్కడ పక్కనే బేతాళ మందిరం ఉన్నది. ఆ మందిరానికి వెళ్ళారు. అక్కడ బేతాళునికి ఏటికోళ్ళు నమస్కారాలు అర్పించారు. ఆ పక్కనే శీప్రా అనేది అని ఒక నది ఉన్నది. ఒకప్పుడు అమ్మవారి గోలుతోటి పర్వతాన్ని చిందింది ఇట్లా పక్కకి. పర్వతాన్ని తాకితే ఆ గోటికి పర్వతానికి మధ్యలో ఈ నది పుట్టింది. అందువల్ల దానికి శీప్రా నది అని పేరు. అటువంటి శీప్రా నదిలో ఈ ముగ్గురు స్నానం చేశారు. ఈ శ్రీధరుడు, షణ్ముఖుడు, పద్మముఖి స్నానం చేసి మహాభయంకరమైన శ్మశానం. ఇప్పుడంటే జనాలు కానీ ఆ రోజుల్లో ఇంత పెద్ద తాకిడు ఉండేది కాదు. అందువల్ల శ్మశాన భూమి పక్క నుంచి వెళ్ళాలి మహంకాళేశ్వర ఆలయానికి. భౌతిక స్వరూపం మారిపోయింది ఇప్పుడు. ఆ శ్మశానంలో ఉండే కాష్ఠాన్ని, కాలుతున్న కాష్ఠం దగ్గర ఇద్దరు అర్చకులు ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తారు, శవం కాలేదాకా కాపలా ఉండి కాలిపోగానే ఆ శవం మీద బూడిద పట్టుకెళ్ళి ఆ మహాకాళేశ్వరుడికి ఆ బూడిదతో అభిషేకం చేస్తారు. వేడి వేడి బూడిదతో అప్పుడే అభిషేకం చేస్తారట. అదిగో ఆ బూడిద వాళ్ళు పుచ్చుకుని వెడుతూ ఉంటే కూడా వెళ్ళారు. ఆ అర్చకులు వెళ్ళారట. అక్కడ మహాకాళేశ్వరుడు యొక్క దివ్య జ్యోతిర్లింగం దర్శనమిచ్చింది. నిలువెత్తు లింగం, అద్భుతమైన ఆ దివ్యలింగం. ఆ లింగం మీద వీళ్ళు ఈ బూడిద వేశారు. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అంటూ ఈ కాష్ఠం బూడిదతో విభూతితో స్వామివారికి ఐశ్వర్యము అని పేరు. భూతిర్ విభూతిర్ ఐశ్వర్యం. బూడిదంటే ఆ బూడిద ఐశ్వర్య స్వరూపం. దానితో అభిషేకం చేశారు. ఆ దృశ్యాన్ని వీళ్ళు కళ్ళారా చూచారట. ఆ స్వామివారికి నమస్కరించారట. నమస్కరించిన తర్వాత ఏం చేశారని అత్యద్భుతమైన దివ్య విశేషాలతో రేపటి రోజు కార్య
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.